గుడ్ మార్నింగ్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. ఈ దినమందు ప్రసంగి గ్రంథము 7:1-5 ఉన్నటువంటి వచనాలను గురించి కొంత మనము ధ్యానించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయమందు మీ యొక్క సన్నిధిలో కొంత సమయమును మేము మీ వాక్యమును ధ్యానించవలనని ఆశించుచుండగా, మేము ధ్యానించేటువంటి ఈ యొక్క వాక్యము మా హృదయములకు ప్రయోజనకరమైనటువంటిదిగా చేయండి. క్రీస్తునామందు వేడుకుంచున్నాం తండ్రి, ఆమెన్. మనము చెప్పుకున్నటువంటి విధంగా ప్రసంగి గ్రంథము 7:1-5 ఉన్నటువంటి వచనాలను మనం చూసినట్లయితే, అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉన్నది: సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును, గనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టరు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్యను ఉండును. బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు. భక్తుడు కొన్ని విషయాల్ని మరికొన్ని విషయాలతో పోల్చి చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. తరువాత ఈయన పోల్చి చెప్పినటువంటి విషయాలు ఇలా ఎందుకు చెప్తున్నాడో అనేటువంటి విషయాన్ని గురించి భక్తుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మనము చదువుకునేటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని ఒక యవన వ్యక్తి వద్ద చదివి వినిపించి, దీనిపై నీ ఉద్దేశం ఏంటి అని అడిగినట్లయితే, అతడు లేకపోతే ఆమె ఇచ్చే ఆ సమాధానం అనేటువంటిది ఒక రకంగా ఉంటుంది. ఇదే వాక్య భాగాన్ని 70 అంతకు పైబడినటువంటి ఒక వృద్ధుడైనటువంటి వ్యక్తి వద్ద చదివి వినిపించి ఇదే ప్రశ్న మనం అడిగినట్లయితే, భక్తుడు ఇక్కడ చెప్పినటువంటి స్టేట్మెంట్స్ మీద మీ ఉద్దేశం ఏమై ఉన్నది అని అడిగినట్లయితే, ఆయన చెప్పేటువంటి ఆ మాటలు అనేటువంటివి వేరుగా ఉంటాయని మనకందరకు తెలుసు. కాబట్టి ఒకే స్టేట్మెంట్స్ అయితే యవన దశలో ఉన్నటువంటి వారు ఒక రకంగా దానిని చూస్తూ ఉన్నారు, వయసులో పెద్దవారైనటువంటి వారు మరి ఒక రీతిగా దాన్ని చూస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వయస్సు. పెద్దల వయసులో ఉన్నటువంటి వారు జీవితాన్ని గురించి కొంచెం అనుభవం కలిగినటువంటి వారుగా ఉంటూ ఉంటారు. రకరకములైనటువంటి స్టేజెస్ ద్వారా వాళ్ళు జీవించినటువంటి వారుగా ఉంటారు. జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు అనేటువంటివి ఎలా ఉంటాయో, ఏ వయసులలో ఉన్నప్పుడు ఏ రకమైన సమస్యలు రాగలవో, వాటిలో మనుషులు ఏ విధంగా తప్పులు చేయగలరు, తప్పులు చేయటం వల్ల ఏ రకమైనటువంటి సమస్యలు వస్తాయో, ఆ సమస్యలు రాకుండగానే మనము ముందుగానే ఏ విధంగా జాగ్రత్త పడాలో అనేటువంటి విషయాల మీద అవగాహన కలిగినటువంటి వారుగా పెద్దవారైనటువంటి వారు ఉంటారు. చిన్నవారికి ఆ విధమైనటువంటి అనుభవం లేకపోవటం వలన వారు తమకున్నటువంటి ఆ శక్తిని బట్టి, తమకున్నటువంటి ఆ యొక్క ఉద్రేకాన్ని బట్టి జీవిత సమస్యల మీద వారికి ఉన్నటువంటి అవగాహన అనేటువంటిది వేరుగా ఉండటం మనమందరము చూసేటువంటి విషయమై ఉంటూ ఉంటుంది. భక్తుడు చెప్పినటువంటి విషయాల్ని మనము చూసినప్పుడు దీనిలో పోల్చబడిన విషయాలను మనం చూస్తే, అవి సాధారణంగా ప్రతి ఒక్కరూ, మరి ముఖ్యంగా ఈ లోక సంబంధమైనటువంటి వారు, యవనస్తులైనటువంటి వారు అతి మక్కువ పడి ఆశించేటువంటి, లేకపోతే చెయ్యాలని చూసేటువంటి, లేక తరచుగా చేసేటువంటి విషయాలై ఉన్నవి అవి అని మనకు అర్థమవుతున్నది. అంటే వేటినైతే పోల్చి చెప్పాడో అవి ఎక్కువ మంది ఈలోక సంబంధులైనటువంటి వారు, యవనస్తులైనటువంటి వారు చాలా మక్కువ పడేటువంటి విషయాలని, తరచుగా చేయాలని ఆశించేటువంటి విషయాలుగా అవి ఉన్నవని మనకందరకు అర్థమవుతూ ఉన్నది. ఇక రెండవ సెట్ ఉన్నది, అదేంటంటే దేంతో అయితే అది పోలుస్తూ ఉన్నాడో ఆ సెట్ను మనం గమనించినట్లయితే, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మనసు కలిగినటువంటి వారు, నిజమైనటువంటి విలువలను ఎరిగినటువంటి వారు, వయసులో పెద్దవారైనటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు, లక్ష్య పెట్టేటువంటి విషయాలుగా అవి ఉన్నట్లుగా మనము చూడగలుగుతాము. ఒకసారి మనం అసలు భక్తుడు ఇక్కడ చెప్పినటువంటి విషయాలను గురించి చూద్దాం. మొదటిగా సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ సుగంధ తైలాన్ని మంచి పేరును రెండింటిని పోలుస్తూ ఉన్నాడు. రెండు భిన్నమైనటువంటి కోవలకు చెందినటువంటిది. గంధ తైలం అనేటువంటిది మంచి వాసనని ఇచ్చేటువంటిది, అంటే మన భాషలో చెప్పాలంటే మంచి కాస్ట్లీ పెర్ఫ్యూమ్ అని చెప్పవచ్చు. దీన్ని దేంతో పోలుస్తున్నాడంటే మనిషికి ఉన్నటువంటి పేరు అనేటువంటిది ఎలా ఉన్నది, అతను ఎలాంటి వ్యక్తి, అతని క్యారెక్టర్ ఎలాంటిది, అతని యొక్క బుద్ధి ఎలాంటిది అనేటువంటి ఈ యొక్క విషయాలకి సంబంధించినటువంటిది మంచి పేరుగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. ఈ రెండింటిని పోల్చి ఆయన ఏది మేలని చెప్తున్నాడంటే మంచి పేరు అనేటువంటిదే మేలు అని చెప్తా ఉన్నాడు. దేంతో పోల్చినప్పుడు? సుగంధ తైలంతో పోల్చినప్పుడు. మనకందరికీ తెలుసు, కొన్నిసార్లు మనము శుభకార్యాలకి వాటికి వెళుతూ ఉంటాము. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి ఒక్కరూ తయారై రావటం అనేటువంటిది చూస్తూ ఉంటాము, మరి ముఖ్యంగా ఆడవాళ్ళు. ఆ తయారై వచ్చేటువంటి వాళ్ళు మంచి సెంట్లు గింట్లు కూడా కొట్టుకుని రావటం అనేటువంటిది మనకందరికీ పరిచయమైనటువంటి విషయమే. ఒకరు ఒక రకమైన సెంటు కొట్టుకొస్తే మరొకరు మరొక రకమైనటువంటి సెంటు కొట్టుకుని వచ్చేటువంటి వారిగా ఉంటూ ఉంటారు. ఈ సెంట్లు అనేటువంటివి చాలా కాస్ట్లీగా ఉంటూ ఉంటాయి. అది వెదజిల్లేటువంటి మంచి సువాసనను బట్టి దాని యొక్క రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇలాంటివి మనుషులు ఎక్కువగా ఇష్టపడటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాము. సంబరాలకు వెళ్ళేటప్పుడు, లేకపోతే సమాజానికి వెళ్ళేటప్పుడు, లేకపోతే నలుగురు ఉన్న చోటికి వెళ్ళేటప్పుడు మనుషులు ఎక్కువగా వీటిని వాడటం అనేటువంటిది, మక్కువ పట్టడం అనేటువంటిది. ఒకే రకమైనటువంటి సెంటు కాకుండా కొన్ని రకాలైనటువంటి సెంటు సీసాలని వాళ్ళ దగ్గర ఉంచుకోవటం అనేటువంటిది ఇదంతా కూడా మనం గమనించేటువంటి విషయమై ఉంటున్నది. అయితే దీని మీద మక్కువ పడేటువంటి వారు చాలా మంది మంచి పేరును గురించి పెద్దగా ఆలోచించేటువంటి వారుగా ఉండకపోవచ్చు. మంచి పేరు అనేటువంటిది అది క్యారెక్టర్కు సంబంధించినటువంటిది, అది జీవితాంతము బిల్డప్ చేయాల్సినటువంటి నేమ్ అయి ఉన్నది. కొందరు చాలా మంచిగా ఉంటూ ఉంటారు, తర్వాత ఒక్కసారి చిన్న పొరపాటు ఏదో వారి జీవితంలో చేస్తారు. దాంతో ఏమైపోతుందంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి వారి పేరు అనేటువంటిది పూర్తిగా మసక బారిపోయినటువంటిదిగా అయిపోతుంది. ఏంటండి ఆయన చాలా బాగుండేటువంటి వాడండి, ఒక్కసారి ఇలా చేశాడు, అదే అర్థం కావట్లేదండి అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు కొంతమందిని గురించి. ఎందుకంటే ఈ మంచి పేరు అనేటువంటిది ఏదో కొంతకాలానికి సంబంధించినటువంటిది కాదు, అది మనిషి త్రూ అవుట్ లైఫ్ తను ఎలా ఉంటున్నాడు, తన క్యారెక్టర్ అనేటువంటిది ఎలా ఉంటున్నది, తను చేసే పనులు ఎలా ఉంటున్నాయి, తన యొక్క బుద్ధి ఎలా ఉంటున్నది, వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయం. మంచి పేరును సంపాదించుకోవటం అంటే ఏదో మనుషుల్లో మంచి పేరు సంపాదించుకోవాలని మనుషులు చూసేటప్పుడు మంచిగా ఉండటం, మనుషులు లేనప్పుడు మన ఇష్టం వచ్చినట్టుగా ఉండటం అనేటువంటి ఆ యొక్క వేషధారణ బ్రతుకు కాదు. నిజముగా నీవు ఎలా ఉన్నావో, బయట ప్రపంచానికి ఎలా కనబడుతున్నావో, అదే విధంగా నీ యొక్క జీవితంలో, వ్యక్తిగత జీవితంలో సహితము, ఎవరికి కనబడినటువంటి సమయంలో సహితము నీవు అదే విధంగా ఉండేటువంటి వ్యక్తిని గురించి ఇక్కడ మనం మాట్లాడుతూ ఉన్నాము. కాబట్టి సుగంధ తైలం కంటే మంచి పేరు మేలని ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు. రెండవది, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ భక్తుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది మనం వినగానే. ఏంటంటే ఒకని యొక్క బర్త్డే కంటే అతను చనిపోయినటువంటి దినము మేలు అంటాడేంటి? కొంతమందికి ఇది ఏమాత్రం అర్థమయ్యేటువంటి విషయంగా ఉండదు. ఎందుకంటే బర్త్డే అనేటువంటిది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. బర్త్డేని గురించి చెప్పినప్పుడు చాలా గంభీరంగా చేసుకునేటువంటి వారు, అట్టహాసంగా చేసుకునేటువంటి వారు, బాణసంచా కాల్చి చేసుకునేటువంటి వారు, పొగలు సెగలు వచ్చేలాగా ఏదో పార్టీలు గీర్టీలు అన్ని ఏర్పాటు చేసుకుని తిండి తిప్పలు పెట్టి అన్ని ఏర్పాట్లు చేసుకుని జన్మదినాన్ని జరుపుకునేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటూ ఉంటారు. అదేవిధంగా మరణదినం అనేటువంటిది ఉంటుందా? ఉండనే ఉండదు. మరణ దినమునకు మనం ఎక్కడికైనా వెళ్ళినట్లయితే, ఏదైనా వ్యక్తి చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ అంత సంతాపం అనేటువంటిది మనకి నిలువెల్ల కనపడుతూ ఉంటుంది. ప్రతి వారు ఏడ్చేటువంటి వారు, దుఃఖపడేటువంటి వారు, అక్కడకు వచ్చినటువంటి వారు ఏ ఒక్కరు కూడాను జిగేల్ జిగేల్మనేటువంటి నగలు పెట్టుకుని రావటం కానీ, కొత్త బట్టలు వేసుకొని రావటం కానీ ఇలాంటివి ఏమీ చేసేటువంటి వారిగా ఉండరు. ఎందుకంటే అది దుఃఖ సమయం అనేటువంటిది. అయితే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, ఈ మరణ దినమే మేలు అంటున్నాడు జన్మదినం కన్నాను. ఇదేంట్రా ఇలా చెప్తున్నాడు అని మనం ఆలోచించినట్లయితే దానికి కారణం ఏమిటో అనేటువంటి విషయాన్ని తాను తర్వాత తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఈ భక్తుని యొక్క ఉద్దేశము చొప్పున, తనకున్నటువంటి నమ్మకము చొప్పున జన్మదినము కన్నా మరణ దినమే మేలు అనేటువంటిది మనము గుర్తించవలసి ఉన్నది. తర్వాత మూడో విషయం చెప్తున్నాడు, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు అని చెప్తున్నాడు. మనలో చాలా మందికి విందులకు వెళ్ళినటువంటి అనుభవం ఉంటుంది. అదే విధంగా ప్రలాపించుచున్నటువంటి వారి ఇంటికి పోయినటువంటి అనుభవం సహితము ఉంటూ ఉంటుంది. రెండిట్లో దేనిని మనము ఎక్కువగా లైక్ చేసేటువంటి వారంగా ఉంటూ ఉంటాము అని అంటే, విందు జరుగుతున్నటువంటి ఇంటికి వెళ్ళటం అనేటువంటిది. ఎందుకంటే అక్కడికి వెళ్ళేటప్పుడు అందరం సంతోషంగా వెళతాము, అందరం నవ్వుతూ వెళతాము, తయారై వెళతాము, సంబరానికి వెళతాము, తినటానికి వెళతాము, సంతోషించటానికి, మన మిత్రులందరినీ కలుసుకోవటానికి వెళుతూ ఉంటాము. అయితే చనిపోయినటువంటి వారి యొక్క సమాధి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు అక్కడ ప్రలాపించుతున్నటువంటి వారిని మనం చూస్తాము. అక్కడ సంతోషం అనేటువంటిది ఏమీ కనపడదు. అక్కడ పెళ్లిలో మనం తిన్న రీతిగా ప్రత్యేకమైనటువంటి భోజనం అనేటువంటిది ఇలాంటిది ఉండదు. ఈ రెండింటి మధ్యన కంపేర్ చేస్తున్నప్పుడు భక్తుడు ఏమంటున్నాడంటే, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలని చెప్తా ఉన్నాడు. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని బట్టి అనేక మంది ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట కంటే విందు జరుగుతున్న ఇంటికి పోవటానికే మొగ్గు చూపేటువంటి వారంగా సాధారణంగా ఉంటూ ఉంటాం. సరే, అది కూడా ఎందుకనేటువంటి విషయాన్ని గురించి తన తర్వాత చెప్తా ఉన్నాడు. తర్వాత విషయం భక్తుడు కంపేర్ చేసి చెప్తున్నటువంటిది ఏంటంటే, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ప్రతి ఒక్కరూ ఏమంటారంటే, నవ్వుతూ బతకాలి అనేటువంటి వారు ఉంటూ ఉంటారు. దుఃఖపడుతూ బతకవయ్యా అని చెప్పేటువంటి వారు ఎవరు ఉండరు. దుఃఖపడద్దు, ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండు, సంతోషంగా ఉండు. మనకు రేపు న్యూ ఇయర్, క్రిస్మస్ పండుగ వస్తున్నది. ఈ పండుగ టైంలో అందరూ నవ్వుతూ ఉండాలని, సంతోషపడుతూ ఉండాలని, అంత సంబరాలు చేస్తూ ఉండాలని, తింటా ఉండాలని, తాగుతా ఉండాలని, ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశించేటువంటి వారుగా, అలా చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అంతేకాని దుఃఖపడేటువంటి వారుగా ఎవరు ఉండరు. అయితే ఇక్కడ భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. మనం ఇప్పుడే క్రిస్మస్ పండుగ గురించి, న్యూ ఇయర్ ఈవ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇదే సమయంలో నేను ఇంకొక విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను. అదేమిటంటే గుడ్ ఫ్రైడే గురించి. గుడ్ ఫ్రైడే అనేటువంటిది కూడా క్రైస్తవులమైనటువంటి మనము ఒక పండుగగానే చేస్తూ ఉంటాం. ఆ సమయంలో మనము దుఃఖపడేటువంటి వారంగా ఉంటూ ఉంటాం, నవ్వేటువంటి వారంగా ఉండము. ఎందుకంటే అక్కడ పండుగ జరుపుతున్నటువంటి సందర్భం అనేటువంటిది అటువంటిది. సందర్భాన్ని బట్టి మనము నవ్వేటువంటి వారంగానైనా ఉంటాము, దుఃఖపడేటువంటి వారంగానైనా ఉంటాము. రెండు పండుగలే. అయితే నవ్వేటువంటి పండుగగా క్రిస్మస్ను చేస్తున్నట్లయితే, దుఃఖపడేటువంటి పండుగగా మనము గుడ్ ఫ్రైడేను చేయటం అనేటువంటిది పరిపాటి. అయితే ఈ రెండు పండుగల్లో దేనిని చేయటం మేలనేటువంటి విధంగా ఈయన అభిప్రాయపడుతూ ఉన్నాడంటే, నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. అంటే క్రిస్మస్ సంబరాలు వీటన్నిటిని చేయొద్దని చెప్పట్లేదు ఆయన. అయితే ఈ సంబరాల కన్నా కూడాను నీవు గుడ్ ఫ్రైడేను గురించి ఎక్కువగా ఆలోచించినట్లయితే, దాని వెనుక ఉన్నటువంటి ఆ యొక్క వృత్తాంతాన్ని నీవు పరిశీలించినట్లయితే, అప్పుడు నీవు దుఃఖపడుట మేలు అనేటువంటి ఈ యొక్క పండుగను, అంటే గుడ్ ఫ్రైడేను గురించి ఎక్కువగా నువ్వు ఆలోచించేటువంటి వాడుగా ఉండగలుగుతావని ప్రవక్త ఇక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత విషయం ప్రవక్త చెప్తున్నటువంటిది ఏంటంటే, భక్తిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దెంపు వినుట మేలు అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. పాటలు చాలా మనం వింటూ ఉంటాం. అన్ని పాటలు ఒకే రకంగా మనము లైక్ చేసేటువంటి వారంగా ఉండము. మిగిలినటువంటి పాటలు ఒక కోవకి చెందినటువంటివి అయితే, కొన్ని పాటల్ని అమితంగా ఇష్టపడేటువంటి వారంగా, వాటిని అదే విధంగా వినాలని ఆశపడేటువంటి వారంగా మనము ఉంటూ ఉంటాము. ఇలాంటి పాటలు కొన్ని మనకు ఉంటూ ఉంటాయి. అయితే భక్తిహీనులైనటువంటి వారు పాడేటువంటి పాటలు వినటం కంటే జ్ఞానులైనటువంటి వారి యొక్క గద్దింపును వినటం అనేటువంటిది మంచిది అనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. గద్దింపు అనేటువంటిది మనము ఏ ఒక్కరి నుండి పొందటానికి ఇష్టపడేటువంటి వారంగా ఉండము. ఎవరు మనల్ని గద్దించినప్పటికీ వారు పెద్దవారైనా సరే, మన సమకాలికులైనా సరే, సరిగ్గా మనకంటే చిన్నవారైనటువంటి వారు గద్దించడం అసలు లక్ష్య పెట్టం మనం. ఏ ఒక్కరి నుంచి మనకు గద్దింపు వచ్చినా సరే దాన్ని మనం ఇష్టపడేటువంటి వారంగా మాత్రము ఉండనే ఉండము. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, జ్ఞానులు గనుక నిన్ను గద్దించినట్లయితే ఆ గద్దింపును వినటం అనేటువంటిది మేలని ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు. కొన్నిసార్లు పెద్దవాళ్ళైనటువంటి వారు, మనకన్నా వయసులో పెద్దలైనటువంటి వారు, మన యొక్క స్టేజెస్ ద్వారా వెళ్ళినటువంటి వారు చెప్పేటువంటి మాటలు మన బుర్రకు ఎక్కేటువంటివిగా ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఏదో చెప్తున్నారులే, వాళ్ళు చెప్పేదంతా మనం చేసినట్లయితే మనం అనుకున్నటువంటివన్నీ కూడాను చేయలేనటువంటి పరిస్థితి అయిపోతూ ఉంటుంది అని సాధారణంగా చిన్నవారైనటువంటి వారు జ్ఞానుల యొక్క, పెద్దవారి యొక్క హితబోధను, గద్దింపును లక్ష్య పెట్టేటువంటి వారుగా ఉండరు. ఇలాంటి వారు ఆ తర్వాత దెబ్బతినవచ్చు. ఎందుకంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. బుద్ధిహీనుల పాటలు అనేటువంటివి ఓ తెగ వినేటువంటి వారుగా అనేక మంది ఉంటూ ఉంటారు. ఈ యొక్క క్రిస్మస్ పండుగ వచ్చింది, ఇక పాటలు రాయటమే రాయటం, వాటి ట్యూన్స్ అన్నీ కూడాను మరి ట్యూన్స్ కొత్తగా తెచ్చుకోవాలంటే కష్టం కాబట్టి అప్పటికే ఉన్నటువంటి ఆ యొక్క సినిమా పాటల యొక్క ట్యూన్స్లో ఈ పాటలు రాసేయటం, మాటలు మార్చి పాడటం, క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నామని క్యారల్స్ అన్ని తిరగటము, ఇది జరగబోయేటువంటి కార్యక్రమంగా ఈ సీజన్లో ఉండబోతున్నది. అయితే బుద్ధిహీనులైనటువంటి వారు పాటలు పాడటం వినటం కంటే మనము జ్ఞానుల యొక్క గద్దింపును వినటము మేలని భక్తుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత జ్ఞానుల మనస్సును బుద్ధిహీనుల తలంపును గురించి ఆయన పోల్చి చెప్తా ఉన్నాడు. జ్ఞానులకు ఉన్నటువంటి మనసును పోలుస్తున్నాడు. దేంతో పోలుస్తున్నాడంటే బుద్ధిహీనులకు ఉన్నటువంటి తలంపుతో పోల్చి చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద ఉండును, అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య ఉండును అని చెప్తా ఉన్నాడు. సాధారణంగా లోకంలో మనం చూచినట్లయితే సంతోషించేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారి మధ్యకు వెళ్ళి టైం పాస్ చేయటం అనేటువంటి దానికి మనం ఇష్టపడేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. ఈ లోకంలో కొంతమంది వెర్రి వారు ఉంటారు. వీళ్ళకేంటంటే ఎంతసేపు ఏదో ఒక సంబరం ఉండాలి, ఏ రకమైన సంబరమైనా పర్వాలేదు, అక్కడ మాత్రం నలుగురు చేరి నవ్వుకోవటం అనేటువంటిది, ఏదో జోక్లు వేసుకోవటం అనేటువంటిది, తిండి తిప్పలు ఇలాంటివన్నీ ఉంటా ఉంటాయి కదండి. ఇవన్నీ ఉన్న చోట్ల ఉంటే ఆ ప్రదేశాలు చాలా చాలా నచ్చుతాయి. ఎంత పని ఉన్నప్పటికీ, ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ అక్కడికి మాత్రం వెళ్ళి తీరేటువంటి వారిగా ఉంటారు. అది ఈ ఊరిలో కాదు, ఇంకెక్కడో ఊరికి వెళ్ళవలసి ఉన్నది అని చెప్పినప్పటికీ అక్కడికి సహితము వీళ్ళు అప్పుడు జలుబున్నా, జ్వరమున్నా, ఫ్లూ ఉన్నా, ఇంకోటి ఉన్నా సరే అక్కడికి వెళ్ళి తీరేటువంటి వారుగా ఉంటుంటారు. అవసరమైతే సెలవు కూడా పెట్టేసి వెళ్ళేటువంటి వారు ఇంకొందరు ఉంటూ ఉంటారు. వీళ్ళని మనం చూసినప్పుడు ఏంటి వీళ్ళు ఇంత వెర్రివారుగా ఉన్నారు, ఆ జరుగుతున్నది ఎక్కడో జరుగుతున్నది మరొక రాష్ట్రంలో, ఆ రాష్ట్రానికి డబ్బు పెట్టి వెళ్ళి రాగలిగినటువంటి స్తోమత వీళ్ళ దగ్గర లేదు. వీరికి వచ్చేటువంటి ఆదాయం చూస్తే చాలా తక్కువ. వీరు ఎందుకని అక్కడ దాకా పోయి రావాలనుకుంటున్నారంటే వెర్రితనం అంతే. అక్కడ దాకా వెళ్ళి కాసేపు నవ్వి వాళ్ళతో ఆవి ఇవి మాటలు చెప్పుకొని తిని అంత అయిపోయిన తర్వాత అప్పుడు వస్తే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటూ ఉంటుంది. ఇలాంటి వారు చాలా బుద్ధిహీనులైనటువంటి వారు మనకు తటస్థపడుతూ ఉంటారు. అయితే జ్ఞానుల యొక్క మనస్సు ఎలా ఉంటుందంటే, వారు ప్రలాపించేటువంటి వారి యొద్దకు వెళ్ళి వారి ఇంటి దగ్గర వారిని చూచి వారితో మాట్లాడి వారిని ఓదార్చి పరామర్శించి రావాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వారై ఉంటూ ఉంటారు. వారి యొక్క మనసు ఆపదలో ఉన్నటువంటి వారిని రక్షించాలని, అవసరతలో ఉన్న వారికి సహాయం చేయాలని, ఏమీ తోసినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి ఓదార్పును కలుగు చేయాలని ఆ విధమైనటువంటి మనసు కలిగినటువంటి వారిగా వారు ఉంటారు. అయితే బుద్ధిహీనుల్ని చూస్తే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, వాళ్ళకి ఇంకేం పని లేదు, ఎక్కడికైనా వెళతారు, ఎంతైనా ఖర్చు పెడతారు, సమయం లేకపోయినా సమయం కలుగు చేసుకుని వెళతారు, ఏదైనా చేసేటువంటి వారిగా వారు ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ ఇద్దరి మధ్యన వీరిని పోల్చినప్పుడు భక్తుడు చెప్తున్నటువంటి విషయం ఏమంటున్నాడంటే, జ్ఞానుల యొక్క మనస్సు ఎలా పనిచేస్తున్నది, ఏ విధంగా థింక్ చేస్తున్నది, అయితే బుద్ధిహీనులైనటువంటి వారు వారి యొక్క మనసు ఏ విధంగా పనిచేసేటువంటిదై ఉంటూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఇన్ని విషయాల్ని గురించి భక్తుడు ప్రస్తావించిన తర్వాత ఇప్పుడు ఎందువలన ఈ స్టేట్మెంట్స్ చెప్తున్నాడో వివరిస్తూ ఉన్నాడు. రెండు విషయాలు చెప్పాడు. మొట్టమొదటిది, ఏలయనగా కిన్నమైన ముఖము హృదయమును గుణపరచును అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. నీ హృదయము గుణపరచబడాలి అని అంటే, నీకు సంబరాలు జరిగేటువంటి చోట, బాగా భోజనం దొరికి కడుపు నిండా తిని నవ్వుకొని వెళ్ళిపోయేటువంటి దగ్గర నీ హృదయం అనేటువంటిది గుణపడేటువంటి అవకాశం ఉండదు. నీ కడుపు నిండే అవకాశం ఉంటుంది, నీ నోటి నిండా నవ్వు ఉండవచ్చును, సంబరపడవచ్చును, మానసికమైనటువంటి ఉల్లాసం నీకు కలగవచ్చును, కానీ నీ హృదయం గుణపడేటువంటి పరిస్థితి మాత్రం అక్కడ ఉండదు. కాబట్టి నీ హృదయమును గుణపరచుకోవటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అని ఇక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈయన రెండు కోవలకు చెందినటువంటి విషయాల్ని తీసుకుని, ఒక్క కోవకు చెందిన విషయాల్ని మరొక కోవకు చెందినటువంటి విషయాలతో పోల్చటం అనేటువంటిది మనం ఇప్పటి వరకు చూచాం. ఇప్పుడు ఎందువల్ల అలా పోల్చాడో, వేటిని పోల్చాడో అనేటువంటి దాని గురించి ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. ఏవైతే మంచివని ఆయన చెప్పాడో అవి నీ హృదయాన్ని నా హృదయాన్ని గుణపరిచేటువంటివిగా ఉంటూ ఉంటాయి. వేటిని అయితే ఆయన తక్కువగా చూపించాడో అవి నీ హృదయాన్ని గుణపరిచేటువంటివిగా ఉండవు, నీకు మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేటువంటివిగా ఉండవచ్చు. అందువలన ఇక్కడ భక్తుడు ఏమని చెప్తున్నాడంటే, నీ హృదయాన్ని ఏదైతే గుణపరిచేటువంటి విధంగా ఉంటుందో దానికి నీవు ప్రాధాన్యత ఇవ్వు, అది నీకు మేలైనటువంటిది, అది నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచగలిగినటువంటిది, అదే నీకు ప్రాధాన్యతగా ఉండవలసినటువంటి విషయమై ఉన్నది అనేటువంటి విషయాన్ని గురించి భక్తుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. రెండవ కారణం ఏమని చెప్తున్నాడంటే, మరణం అందరికీ వస్తుంది కాబట్టి బ్రతుకువారు దానిని మనసున పెట్టదరు అని చెప్తూ ఉన్నాడు. మరణాన్ని గురించి మనము ఆలోచించేటువంటి సమయాలు తటస్థపడుతూ ఉంటాయి. మన చుట్టూ ఉన్నటువంటి వారు మరణిస్తూ ఉన్నప్పుడు, ఎవరైనా మరణించి ప్రొసెషన్ వెళ్తూ ఉన్నప్పుడు, లేకపోతే మన ఇంట్లోనే మరణము సంభవించినప్పుడు, ఆ సమయాల్లో మనం మరణాన్ని గురించి కొంత ఆలోచించేటువంటి వారంగా ఉంటాం. అయితే అది ఎంతో కాలం ఆలోచించేటువంటి వారంగా మనము సాధారణంగా ఉండం. వెంటనే ఆ మరణం అనేటువంటి దాన్ని మనం ఇష్టపడం కాబట్టి దాన్ని ప్రక్కన పెట్టేసేసి మనము ఈ లోకంలో సంబరపడాలని బుద్ధిహీనంగానే ముందుకు వెళ్ళేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. అయితే ఇక్కడ భక్తుడేమని అభిప్రాయపడుతూ ఉన్నాడంటే, నీవు మరణాన్ని గురించి ఆలోచించటం అనేటువంటిది చాలా అవసరమైనటువంటి విషయం. మరణం అనేటువంటిది అందరికీ వస్తుంది, ఏ ఒక్కరికి రాకపోవటం అనేటువంటిది లేదు, ప్రతి ఒక్కరూ మరణించి తీరవలసినదే. కాబట్టి మరణానంతరము నీకు ఏమి సంభవించనై ఉన్నది, ఆ తర్వాత ఏమి జరగనై ఉన్నది, నీవు చేసినటువంటి ప్రతి ఒక్క విషయమే తీర్పు ఏ రకంగా జరగనై ఉన్నది అనేటువంటి విషయాన్ని నీవు మనసును పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఏమి జరగనై ఉన్నదో అనేటువంటిది నువ్వు తెలుసుకోకుండా నీ ఇష్టానుసారంగా ఈ లోకయాత్రలో ముందుకు పరిగెత్తుతూ ఉన్నట్లయితే, ఈ లోక సంబంధంగా ఇదే లోకము ఇదే సమస్తమని మనకు దైవగ్రంథంలో చెప్పబడినటువంటి ఆ ధనవంతుడు బ్రతికినట్లుగానే తినచు తాగుచు తన గవని యొద్ద పడి ఉన్నటువంటి ఆ లాదర్ను లక్ష్య పెట్టకుండా తన యొక్క స్వార్థాన్ని గురించి ఆలోచిస్తూ ఏ విధంగా ఈ లోకంలో సుఖపడుతూ బ్రతికాడో, నీవు బుద్ధిహీనుడివై బ్రతికినట్లయితే, సంబరాల్ని గురించి మాత్రమే ఆలోచించేటువంటి వాడుగా బ్రతికినట్లయితే, నీవు ఈ లోక సంబంధమైనటువంటి యాత్రను ముగించినప్పుడు రానై ఉన్నటువంటి ఆ యొక్క తీర్పుని గురించి నీవు ఆలోచించినటువంటి వాడుగా నీ లోకయాత్రనంతా ముగించి వేసినట్లయితే, నీవు కేవలము బుద్ధి లేనటువంటి వాడుగా మిగిలిపోతావు. ఆ తర్వాత నీకు తీర్పు తీర్చబడినప్పుడు నీవు చింతించేటువంటి వాడుగా ఉంటావు, కానీ ఆ సమయంలో చేయగలిగినటువంటిది మరి ఏమీ ఉండదు. అందునిమిత్తమై భక్తుడు దూరదృష్టి కలిగినటువంటి వాడై ఇక్కడ మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ లోకయాత్రలో మనం వెళ్ళేటప్పుడు మనము విశ్వాసులము కాకపోయినట్లయితే ఈ లోక సంబంధమైనటువంటి వాటిలోనే మనము గర్విస్తూ ఈ లోక సంబంధమైనటువంటి వాటిని గురించే మనము ఆలోచిస్తూ మన యొక్క జీవితాన్ని అంతటిని ఇదే జీవిత యాత్ర ఇక్కడ నవ్వటమే మనకి సంతోషము. ఇక్కడ మనమందరము మన ఇష్టానుసారంగా మనం కోరిన విధంగా బ్రతకడం అనేటువంటిదే మన పరమార్థము అని బ్రతికినట్లయితే మనము రానై ఉన్నటువంటి నా యొక్క జీవితంలో దేవుడిచ్చేటువంటి తీర్పును మనము త్రోసివేసేటువంటి వరంగా ఉండలేము, దాన్ని తప్పించుకునేటువంటి వరంగా మనము ఉండలేము. మనం చదువుకున్నటువంటి విషయాల్ని చూచినట్లయితే భక్తుని యొక్క ఉద్దేశము ఏమాత్రము మనము ఈ లోకయాత్రలో సంతోషించకూడదు అనేటువంటిది కాదు, మన జన్మదినాల్ని జరుపుకోకూడదు అని కాదు, విందులకు అస్సలు వెళ్ళకూడదు అనేటువంటిది కాదు, అసలు నవ్వనే కూడదు అనేటువంటిది కాదు ఆయన యొక్క ఉద్దేశం. అలాగే మనము పాటలు వినకూడదు అనేటువంటిది కాదు ఆయన ఉద్దేశం. కానీ అంతకన్నా ముఖ్యమైనటువంటి మరణానంతరము మనమందరం ఎదుర్కొన్ననై ఉన్న తీర్పును గురించి గమనింపు కలిగినటువంటి వారమై ఉంటూ జ్ఞానులమై దేవుడు నచ్చేటువంటి మెచ్చేటువంటి జీవితాన్ని జీవించాలి అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈ దినమందు మనము ఏ రీతిగా ఉన్నాము? మనము ప్రభువును అంగీకరించినటువంటి వారంగానే ఉన్నామా? ప్రభువును అంగీకరించినటువంటి వాడుగా నీవింకను ఉన్నట్లయితే నీ యొక్క ప్రయారిటీస్ అనేటువంటివి ఎలా ఉంటున్నవి? నీ ప్రాధాన్యతలు అనేటువంటివి దేవుడు మెచ్చేవి గానే నచ్చేవి గానే ఉంటున్నావా? చాలా మంది విశ్వాసులు సహితము వారు రక్షణ పొందినామని చెప్పుకునేటువంటి వారు ఉన్నప్పటికీ వారు వారి యొక్క ప్రాధాన్యతల విషయంలో దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకునేటువంటి వారుగా ఉండరు. వారికి ఏది ఇష్టమైతే, మనసుకు ఏది నచ్చితే, వారు ఏది చెయ్యాలి అని అనుకుంటే దానినే చేసేటువంటి వారుగా ఉంటారు. కానీ దేవుని వాక్యానికి ఇది విరుద్ధమైనటువంటి విషయమని వారికి తెలిసినప్పటికీ దాని విషయంలో వారు దేవుని వాక్యం చూపును నడుచుకునేటువంటి వారుగా ఉండరు. నీ యొక్క బ్రతుకెలా ఉన్నది? నా యొక్క బ్రతుకెలా ఉన్నది? నీవు దేవుని వాక్యము ఏదైతే మంచిది, నీకు మేలైనది అని సెలవిస్తూ ఉన్నదో దాన్ని చేసేటువంటి వాడుగా ఉన్నట్లయితే అది నీకు మేలుకరమైనటువంటిది. నీవు ఆ రకంగా బ్రతికేటువంటి వాడవుగా ఉన్నట్లయితే నీవు ధన్యకరమైనటువంటి వాడవు. ఆ ధన్యకరమైనటువంటి బ్రతుకును మనమందరము పొందునట్లుగా మనము ప్రయాసపడవలసినది. ఆ విధంగా ఉండునట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడివైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధమైన సన్నిధిలోని మేము వచ్చున్నాము. నీ వాక్యమును కొంత ధ్యానించి ఉన్నాము. ఈ ధ్యానించిన వాక్యము మా హృదయములో ఫలించినట్లుగా మాకు సహాయం చేయండి. అల్పకాలమైన ఈ లోక సంబంధమైనటువంటి తక్కువ దూరములో మాకు కనపడేటువంటి ఈ యొక్క దృష్టిని మీరు మార్చి మా యొక్క దృష్టి దూరంగా ఉన్నటువంటి వాటిని, మా మరణాంతరము సహితము జరగనై ఉన్నటువంటి వాటిని గురించి చూచేటువంటి దృష్టిగా మా దృష్టిని చేయండి. వాటి నిమిత్తమే మేము సిద్ధపడినటువంటి వారంగా నీ వాక్యానుసారంగా మా యొక్క జీవితమును మలచుకుని సరిచేసుకుని చక్క పెట్టుకునేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తు నామందు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.